ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమంలో ఈరోజు అంశం పసుపు సాగులో మెలకువలు మరియు ముఖ్యమైన కీటకాలు తెగుళ్ల యాజమాన్యం. ఏం స్నేహ, బాగున్నావా? చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు.
ఆ సమ్మయ్య, బాగున్నా, నువ్వెలా ఉన్నావు?
బాగున్నాను, రా ఇలా కూర్చో.
అన్నట్టు సమ్మయ్య, పసుపు పంట వేసినవంట గదా, ఎట్లుంది?
బాగుంది. అయినా ఈ మధ్య పసుపు పంటకు దుంప తెలుచు ఈగ మరియు దుంపకులు తెగులు బిడద బాగా ఎక్కువైంది.
అవునా? మరి అవి పంటని ఏ విధంగా నష్టం చేస్తాయో తెలుసుకున్నావా?
తెలుసుకున్నాను.
నాకు కూడా చెప్పు సమ్మయ్య, ఈ దుంపతులుచు ఈగ రావడానికి కారణాలేంటసలు?
కారణాలేంటంటే చీడపీడలు, తెగులు ఆశించిన తోట నుండి విత్తనం ఎన్నుకోవడం, అంతేకాదు విత్తన శుద్ధి చేయకపోవడం, తర్వాత పసుపు తర్వాత పసుపు పంటను అదే విధంగా అదే భూమిలో సాగు చేయడం, అలాగే తక్కువ ఉష్ణోగ్రత, గాల్లో తేమ ఎక్కువగా ఉండడం, తేమ నిలువ ఉండే పల్లె భూముల్లో పసుపు సాగు చేయడం వంటి కారణాలు. అంతేకాదు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆకాశం మేఘావృతమై చెదురుమురుగా వర్షాలు పడడం వల్ల ఈ దుంపతలుచు ఈగ బాగా వస్తుంది.
అవునా? ఈ దుంపతలుచు ఈగ నష్టపరిచే విధానం ఎలా ఉంటుంది?
దుంపతలుచు ఈగ నష్టం అనేది అక్టోబర్ నెల నుండి పంట చివరి వరకు సమస్య ఉంటుంది. చిన్నవిగా నల్లగా ఉండే ఈగలు మొక్కల మొదళ్ల వద్ద పైనుండి లోపలికి చేరి గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు బయటకు వచ్చి పిల్ల పొరుగులుగా తెల్ల గింజల మాదిరిగా ఉంటాయి. ఇవి భూమిలోని దుంపల్లోకి చొచ్చుకుపోయి కణజాలాన్ని తింటాయి.
అసలు ఈ దుంపతులుచు ఈగ ఆశించే మొక్క లక్షణాలు ఎలా ఉంటాయి?
దుంపతులుచు ఈగ ఆశించిన మొక్క సుడి ఆకు, దాని దగ్గరలో ఉన్న లేత ఆకులు మొత్తం వాడిపోయి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మన మువ్వ లాగితే సులభంగా ఊడి వస్తుంది. దుంపలో కణజాలం కూడా దెబ్బతింటుంది. ఈ పుచ్చు ఆశించిన దుంపలను వాడితే, అంటే మన మరుగునీటిలో వేసి వేడి చేసినప్పుడు తొర్ర మాదిరిగా కనిపిస్తుంది. అంతేకాదు మొక్క ఎదుగుదల కూడా నిలిచిపోయి మనకు దిగుబడి 45 నుండి 50% తగ్గుతుంది. అంతేకాదు నాణ్యత కూడా బాగా తగ్గుతుంది.
అవునా? పసుపులో ఈ దుంపతులుచు ఈగ నివారణ ఎట్లా చేపట్టాలి?
నీకు విత్తన శుద్ధి గురించి ఏమైనా తెలుసా?
విత్తన శుద్ధ, అది ఎట్లా చేసుకోవాలి?
మనము విత్తనం విత్తే ముందే విత్తన శుద్ధి చేయాలి.
అయితే నాకు చెప్పు, అదెట్లా చేస్తారు?
దుంపలను విత్తే ముందు 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్, లేనిచో 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్, అది కూడా లేనిచో 3 మిల్లీలీటర్ల మలాథియాన్ ద్రావణంలో కలిపి నానబెట్టి ఆ తరువాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
విత్తన శుద్ధి చేసుకుంటే సరిపోతుందా మరి, లేక ఇంకేమైనా ఉన్నాయా?
ఆ విత్తన శుద్ధి ఒకటే చేసుకుంటే సరిపోదు, ఇంకా కొన్ని యాజమాన్య పద్ధతులు చేయాలి.
మరి ఆ యాజమాన్య పద్ధతులు కూడా ఏంటో చెప్పు.
ఆ చెబుతాను. పసుపు పంట సాగు చేసినప్పుడు సమతుల ఎరువులను వాడాలి, అంటే భూసార పరీక్ష ఫలితాల ప్రకారం ఎరువులను వాడుకోవాలి. అంతేకాదు వర్షాకాలంలో మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. పైరుపై దుంప లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరాకు 100 కిలోల వేపపిండి మొక్కల మధ్య వేయాలి. ఇది దుంపపుచ్చు కలిగించే ఈగకు దగ్గరకు రానియదు, అంతేకాదు సత్తువగా కూడా పనిచేస్తుంది.
వేపపిండి కాకుండా రసాయన పురుగు మందులు కూడా ఏవైనా వాడొచ్చా?
ఆ వాడొచ్చు. వేపపిండి లేనట్లయితే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ తీజీ గులికలను అంతే పరిమాణం కల ఇసుకలో కలిపి పొలమంతా చల్లాలి.
ఇవి చేస్తే సరిపోతుందా మరి?
మనం ఈ విధంగా చేసినట్లయితే ఈ దుంపతెలుచు ఈగ గురిని పూర్తిగా నివారించవచ్చు.
పసుపుకు వచ్చే దుంపకుళ్ళు తెగులు అన్నా, దాని గురించి కూడా చెప్పు.
ఈ దుంపకుళ్ళు తెగులు, దీన్నే కొమ్మకుళ్ళు, అడుగు రోగం అని కూడా అంటారు. ఈ తెగులు సోకితే దిగుబడి 50 నుండి 60% తగ్గుతుంది.
అసలు పసుపులో ఈ దుంపకుళ్ళు తెగులు రావడానికి కారణాలేంటి?
ఈ దుంపకుళ్ళు తెగులు రావడానికి గల కారణాలేంటంటే తెగులు ఆశించిన పంట నుండి విత్తనం వాడడం, విత్తన శుద్ధి చేయకపోవడం, విత్తన పసుపును లోతగా నాటడం, మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలలో పసుపు పంట సాగు చేయడం, ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం, పొటాష్ మరియు వేపపిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం వల్ల ఈ దుంపకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ దుంపకుళ్ళు తెగులు ఆశించిన మొక్కల లక్షణాలు ఎట్లుంటాయి అసలు?
దుంపకుళ్ళు తెగులు ఆశించిన మొక్కలు అక్కడక్కడ ఎదుగుదల లేక అలాగే ఆకులు మొత్తం పసుపు రంగుకు మారి వాడిపోయినట్లు కనబడతాయి.
అంతేనా, ఆకులు పసుపు రంగుగా మారి మొక్క మొత్తం వాడిపోయేంత వరకు చూడాల్సిందేనా, లేక ముందు గమనించే లక్షణాలేమైనా ఉన్నాయా?
ముందు గమనించే లక్షణాలు ఉన్నాయి. మొక్కల్లో తొలుత ముదురు ఆకులు వాడిపోయి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మొక్క కాండంపై నీటితో తడిసిన మచ్చల మాదిరి కనిపిస్తాయి.
అలాగే వేర్లు, దుంపల్లో కూడా లక్షణాలేమైనా కనిపిస్తాయా?
కనిపిస్తాయి. వేర్లు నల్లబడి కుళ్ళిపోతాయి. ఈ దుంపకుళ్ళు తెగులు సోకిన మొక్కకు వేర్లు, కొమ్మలు మళ్లీ పుట్టవు. దుంపలు, కొమ్ములు కుళ్ళి మెత్తబడిపోతాయి. వాటి నుండి చెడువాసన వస్తుంది. లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు కనిపిస్తుంది. అంతేకాదు, ఈ తెగులు సోకిన మొక్కను పీకితే కొమ్మతో పాటు సులభంగా ఊడి వస్తుంది.
ఈ దుంపకుళ్ళు తెగులు నివారణ ఎలా చేపట్టాలి మరి?
ఈ దుంపకుళ్ళు తెగులును తట్టుకునే రకాలైన సుగుణ, సుదర్శన, ప్రతిభ వంటి రకాలను సాగు చేసుకోవాలి.
దుంపకుళ్ళు తెగులు నివారణకు విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చా?
విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి.
అదెట్లా చేసుకోవాలి?
దుంపలను విత్తే ముందు 1 లీటర్ నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ మరియు 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టి ఆ తరువాత నీటిని మార్చి 1 లీటర్ నీటికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి, దీని జీవశిలీంద్ర నాశని అంటారు, ఆ ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
అట్లా విత్తుకోవడమేనా, ఇంకా ఏమైనా ఉందా?
ఉంది. ఎకరాకి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి వారం రోజుల పాటు వృద్ధి చేసి ఆఖరి దిక్కులో లేదా విత్తిన నెల రోజులకు నీటి తడి ఇచ్చి వెంటనే చల్లాలి.
మరి పైరు పై తెగులు లక్షణాలు కనిపించినప్పుడు నివారణ ఎట్లా చేసుకోవాలి?
పైరుపై తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే 1 గ్రాము మెటలాక్సిల్ మరియు మ్యాంకోజెబ్ లేదా 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ ను కలిపి తెగులు సోకిన మొక్కల మరియు వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి.
అది సరే. మరి ఉధృతి ఎక్కువగా ఉంటే?
పొలంలో ఈ దుంపకుళ్ళు తెగులు ఉధృతి ఎక్కువైనట్టయితే ఎకరాకి 10 కిలోల 4-8-10G గుళికలు, 1 కిలో సైమోక్సోనిల్ మరియు మ్యాంకోజెబ్ పొడి మరియు తగినంత యూరియా కలుపుకొని పొలమంతా చల్లాలి.
నిన్ను కలవడం వల్ల పసుపును ఆశించే దుంపతొలుచు ఈగ మరియు దుంపకుళ్ళు తెగులు గురించి వివరంగా తెలుసుకున్నాను.
సంతోషం. సెలవా మరి, ఉండనా?
ఆ సరే సమ్మయ్యా. మా ఊర్లో రైతులందరికీ కూడా నువ్వు నాకు చెప్పినట్టుగా వివరంగా వివరించి చెబుతాను.
పసుపులో ముఖ్యమైన కీటకాలు, తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు సాగులో మెలకువలను గురించి తెలుసుకుందాం. అంజమ్మ భారతి అత్తాకోడలు. అంజమ్మ వాళ్ళ ఆడపడుచు రామవ్వ, వారి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
వదిన గారు నమస్కారం, అందరూ బాగున్నారా?
నమస్కారం వదిన, అందరూ బాగున్నారు.
రండి వదిన గారు, ఇలా కూర్చోండి. ఏమే భారతి, వదిన గారికి మంచినీళ్లు తీసుకురా.
బాగున్నారా చిన్నమ్మా? ఇవిగోండి మంచినీళ్లు తీసుకోండి.
బాగున్నాను తల్లి.
అన్నట్టు వదిన గారు, మీ దగ్గర పసుపు పంట బాగా పండుతుందని విన్నాను.
అవును, మా ప్రాంతం పసుపు పంటకు పెట్టింది పేరు, బాగా పండిస్తాం.
నాకు పసుపు పంట గురించి కాస్త చెబుతారా?
తప్పకుండా చెప్తాను. పసుపును వాణిజ్య పంటగా పండిస్తారు, దీన్నే పచ్చబంగారం అని కూడా అంటారు. పసుపు దుంపల్లో కుర్కుమిన్ వల్ల రంగు, రుచి, సువాసనల కొరకు ఔషధాలలో చర్మ సౌందర్యానికి వాడుతారు.
పసుపు పంట ఎక్కువగా ఏ రకం నేలలో పండుతుంది?
పసుపు పంట పండించడానికి బరువు నేలలు, నీరు ఇంకే గరప నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6-7.5 మధ్య ఉండి సేంద్రియ పదార్థం బాగా ఉన్న నేలలు అనుకూలం. 6-7 నెలల కాలపరిమితి ఉండే స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలో విత్తుకోవాలి. 8 నెలలు కాలపరిమితి ఉండే మధ్యకాలిక రకాలను 1 జూన్ నుండి జూన్ 15 లోపు విత్తుకోవాలి. అలాగే 9 నెలలు కాలపరిమితి ఉండే దీర్ఘకాలిక రకాలను 15 నుండి జూన్ 30 లోపు విత్తుకోవాలి.
సాగు చేసే రకాలేముంటాయి?
దుగ్గిరాల, మైదుకూరు, ఎర్రగుంటూరు, ఆర్మూరు, కస్తూరి రకాలను సాగు చేస్తారు.
మరి పసుపు సాగు చేయడానికి ఎంత విత్తనం అవసరం పడుతుంది?
ఎకరాకు తల్లి దుంపలైతే 1000 కిలోలు, పిల్ల దుంపలైతే 800 నుండి 1000 కిలోల విత్తనం అవసరం అవుతుంది.
పసుపును విత్తే ముందు అన్ని పంటల్లో మాదిరి విత్తన శుద్ధి చేస్తారా? చేస్తే ఎలా చేస్తారో కాస్త వివరంగా చెప్పండి.
విత్తన దుంపలను 2 గ్రాముల మ్యాంగోజెబ్ లేదా 1 గ్రాము కార్బండజిమ్, ఏదేని ఒక శిలీంద్ర నాశనితో మరియు 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ ని 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టి తర్వాత విత్తుకోవాలి. విత్తన శుద్ధి వల్ల శిలీంద్రాలు మరియు పురుగుల బారి నుండి పంట రక్షింపబడుతుంది.
మరి ఈ పసుపు పంటని ఎలా విత్తుకోవాలి?
పసుపు పంటను బోదెచాళ్ల పద్ధతి మరియు ఎత్తుమడమల పద్ధతి అనే 2 పద్ధతుల ద్వారా విత్తుకోవచ్చు. బోదెచాళ్ల పద్ధతిలో 40 సెంటీమీటర్ల బోదెలను తయారు చేసుకుని బోదెల మీద 20 సెంటీమీటర్ల దూరంలో దుంపలను నాటుకోవాలి. అదే ఎత్తుమడమల పద్ధతిలో అయితే బెడ్ పొడవు అవసరం మేరకు చేసుకుని వెడల్పు 90 సెంటీమీటర్లు, ఎత్తు 20 నుండి 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకుని బెడ్ మీద 2 వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, అలాగే 2 మొక్కల మధ్య దూరం 22.5 సెంటీమీటర్లు ఉండేలా చూసుకుని దుంపలను నాటుకోవాలి. ఎత్తుమడలను చేసుకుని బిందు సేద్యం ద్వారా నీరు ఇచ్చినట్లయితే దుంపలు ఊరడమే కాకుండా దుంపకుళ్ళు నుంచి రక్షించుకోవచ్చు.
పసుపు పంటలో ఎరువులు ఏం వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి?
పసుపు పంటలో అధిక మొత్తంలో పశువుల ఎరువు లేదా చెరువు మట్టి వేయడం ద్వారా నేలలో తేమ శాతం పెరిగి దుంపకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కావున సిఫారసు మేరకే ఎరువులు వాడాలి. ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 10 కిలోల జింక్ సల్ఫేట్, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, అలాగే 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని వాడాలి.
పైపాటు ఎరువులు ఏ సమయంలో ఎంతెంత వేసుకోవాలి?
విత్తిన 40 రోజులకు 20 కిలోల వేపపిండి, 50 కిలోల యూరియా వాడాలి. విత్తిన 80 మరియు 120 రోజులకు 50 కిలోల యూరియా, 25 కిలోల చొప్పున పొటాష్ వాడాలి. ఎరువులను వేసేటప్పుడు మొక్కలపై పడకుండా 10 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి.
మరి పసుపు పంటలో కలుపు నివారణ ఎలా?
సరైన ప్రశ్న అడిగావు భారతి. పసుపును విత్తిన వెంటనే లేదా 2-3 రోజులకు 1.5 లీటర్ల పెండి మితాలిన్ లేదా 1 కిలో చొప్పున అట్రజిన్ ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కలుపు ఎప్పుడెప్పుడు తీయాలి?
పసుపు విత్తిన నెల తర్వాత పంటకాలంలో 3-4 సార్లు, అనగా విత్తిన 60, 90, 120, 150 రోజులకు కలుపు తీయాలి.
నీటి యాజమాన్యం గురించి కాస్త చెప్పండి.
పసుపు దుంప నాటిన వెంటనే 1 నీటి తడిని ఇవ్వాలి. మొలక వచ్చే వరకు 4 నుండి 6 రోజులకు 1 సారి తడి ఇవ్వాలి. బరువైన నేలల్లో 10 నుండి 20 సార్లు, తేలిక నేలల్లో 20 నుండి 25 సార్లు తడి ఇవ్వాలి. దుంపలు పక్వానికి వచ్చే సమయానికి ఎక్కువ తడులివ్వాలి.
మరి పురుగు తెగులు బెడద ఏ విధంగా ఉంటుంది?
పసుపులో ఎక్కువగా అల్లిక రెక్కల పురుగు, ఎర్రనల్లి, పొలుసు పురుగు, దుంప తొలుచు ఈగ వస్తాయి. మరియు దుంప వేరుకుళ్ళు తెగులు, తాటాకు మచ్చ తెగులు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవచ్చు.
పంట కోత ఎప్పుడు చేపట్టాలి?
పసుపు తవ్వే 2 రోజుల ముందు మొక్క ఆకులు, కాండంను భూమట్టానికి కోసివేయాలి. 2 రోజుల తర్వాత పసుపు తవ్వకం ప్రారంభించాలి. భూమిలో మిగిలిన దుంపలను నాగలితో ఏరివేయాలి. తరువాత దుంపలకు అంటి ఉన్న మట్టిని తొలగించి శుభ్రపరచాలి. పంట కోత సమయంలో కొమ్మలకు ఏ విధమైన దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి. శుభ్రపరిచిన తల్లి పిల్ల దుంపలను వేరు చేయాలి.
ఆ తర్వాత మార్కెటింగ్ చేసుకోవడమేనా?
ఆగండి ఆగండి. పసుపును ఉడికించి ఆరబెట్టిన తర్వాత పాలిషింగ్, గ్రేడింగ్ చేసి మార్కెట్ కి తీసుకువెళ్ళాలి.
సంతోషం వదిన గారు, మీ ద్వారా పసుపు సాగు గురించి తెలుసుకున్నాం.
చాలా మంచిది వదిన గారు.
నవ్య ఆగు, ఏంటి నీ బట్టలంతా ఇంత మట్టిగా ఉన్నాయి?
అబ్బా నీ చేతులైతే నువ్వేంటి ఇలా ఉన్నావని అడగవచ్చు కదా హారిక.
అదేలే అడుగుతున్నా, చెప్పు ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు?
నేను హరితహారంలో పాల్గొనడానికి వెళ్ళాను, అక్కడ చెట్లు నాటి వచ్చాను, అందుకే ఇలా మట్టి అంటుకుంది.
ఏంటి ఇంత పొద్దున్నే నువ్వు చేసిన పని ఇదా? నేను ఇంకా ఏదో ఊహించుకున్నా, దీనికే ఇంత కష్టపడాలా?
అదేంటి హారిక అలా అంటున్నావు? నీకు తెలియదా రాష్ట్ర మొత్తం దీన్ని గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. పొద్దున లేస్తే ఏ పేపర్ లో చూసినా దీని గురించే, ఏ వార్తలు పెట్టినా ఇవే ముఖ్యాంశాలు, ఇంకా ఈ రేడియో పెట్టినా దీని గురించే కబుర్లు. ఇన్ని చోట్ల ఇంతలా చెప్తుంటే నువ్వెక్కడ వినలేదా?
నేను విన్నాను నవ్య, కాని ఇవన్నీ మనకెందుకు చెప్పు? ఊరికే సమయం వృధా తప్ప ఇంకేమీ లేదు.
అలా అనకు హారిక, రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోవడంతో కార్బన్ డైఆక్సైడ్ మొత్తం అల్లుముకుపోయింది. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ఆక్సిజన్ ఇచ్చేవే కదా ఈ టైం వేస్ట్ అనుకునే చెట్లు.
అదిగో అందుకే కదా చెట్లు ఉన్నాయి, వాటి పని అవి చేసుకుంటాయి కదా.
చెట్లా? ఇంకా అవి ఎక్కడున్నాయి? ఎక్కడికక్కడ చెట్లను కొట్టేస్తూ మనం బిల్డింగ్లని, రోడ్లని, ఫ్యాక్టరీలని నిర్మించట్లేదు? ఇలా వీటి కోసం వాటి కోసం అని చెట్లను నరికేస్తున్నాం కదా, ఇంకెక్కడ చెట్లు?
సరే, మనమే ఇదంతా చేస్తున్నామని నేను ఒప్పుకుంటున్నా. బిల్డింగ్లు అవి ఇవి కడుతున్నామని నువ్వే అంటున్నావు కదా, మరి చెట్లు ఎక్కడ నాటాలంటావు?
హారిక, అందుకే చెట్లు యొక్క ప్రాముఖ్యతను ఎందరో గుర్తించి ఈ హరితహారం అనే కార్యక్రమం నిర్వహించారు.
హరితహారం వల్ల మన సమస్య తీరుతుందంటావా?
సమస్య పూర్తిగా తీరేదటుంచితే సమస్యకు ఒక పరిష్కారం దొరికింది కదా.
అది ఎలా? ఇది సాధ్యమవుతుందంటావా?
అందుకే కదా ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, ఇంకెన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలనుకుంటున్నారు. ఇంతమంది పెద్దవాళ్లే వాళ్ళ సమయాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటుంటే విద్యార్థులం, అందులో రేపటి పౌరులం, మనం ఇంకెంత చేయాలి? ఇంకెంత చేయవచ్చో ఒక్కసారి ఆలోచించు.
అది నిజమే, కానీ
మనకు అంత సమయం ఎక్కడుంటుందని ఆలోచిస్తున్నావా, లేకపోతే టైం వేస్ట్ అని అనుకుంటున్నావా?
నవ్య, నువ్వు చెప్తోంది వాస్తవమే. అంతా పెద్దవాళ్ళ చేస్తారు కదా, విద్యార్థులు మనం ఏం చేయగలం చెప్పు.
మనం చెయ్యాలనుకుంటే ఎన్నో ఆలోచనలు, మన స్నేహితుల పుట్టినరోజుకి ఏమివ్వాలి ఏమివ్వాలి అని ఎంతో ఆలోచిస్తుంటాం. అలా ఆలోచించే బదులు ఒక అందమైన మొక్క బహుమతిగా ఇవ్వచ్చు కదా. చెట్లు చేసే మేలు మనిషికి ఎవరూ చేయరు. ఈ సృష్టిలో పనికి రాని చెట్టు అంటే ఏదీ లేదు. కొన్ని చెట్లు పండ్లనిస్తే మరికొన్ని చెట్లు కలపనిస్తాయి, మరికొన్ని అందంగా కనిపిస్తాయి. ఇవన్నీ ఒకటైతే ప్రతి చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది కదా. చెట్లు మనల్ని రక్షించడమే కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగకర పనులు చేస్తాయి.
ఏంటవి?
అవే హారిక, చెట్ల వలన శబ్ద కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ఆకాశంలో ఉన్న కలుషితమైన గాలిని పీల్చుకుని మనకి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది, ఎండ నుండి కాపాడుతుంది, నేల కోతను కూడా అరికడుతుంది. చెట్లు మనకే కాకుండా అడవిలో ఉన్న జంతువులకు నీడను మరియు వాటికి ఆహారం కూడా అందిస్తాయి. అసలు చెప్పాలంటే చెట్లు లేకపోతే మనిషికి ఈ భూమి మీద మనుగడ చాలా కష్టం.
మనమంటే ఇల్లు కట్టుకోవడానికి, రోడ్లకు, ఫ్యాక్టరీలకు ఇలా చెట్లను నరుకుతున్నాం. మరి అడవుల్లో చెట్లు నరకడం ద్వారా జరిగే నష్టాలేంటి?
ఇలా అడవుల్లో చెక్కల కోసం ఇంకా వేరే ఇతర కారణాల కోసం చెట్లను నరకడం ద్వారా మనకు వర్షాలు తగ్గిపోతాయి, భూగర్భ జలం అడుగంటిపోతుంది, నేల కోతకు గురవుతుంది, వరదల తాకిడికి భూసారం అంతా కొట్టుకుపోతుంది, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెరిగి భూమి వేడెక్కిపోతుంది, తీరా ప్రాంతాల్లో మడ అడవులు నాశనమైతే సునామీ లాంటి విపత్తులతో అపార నష్టం కలుగుతుంది. అడవులు తగ్గితే విలువైన ఔషధ గుణాలున్న మొక్కలను, జీవజాతులను కోల్పోతాం. రకరకాల పండ్లు, వనమూలికలు, తేనె, కుంకుళ్ళు, జిగురు వంటివి సమృద్ధి దొరికే అడవుల నుండి ఉత్పత్తులు తగ్గుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గితే జనాభాకి తగినంత తిండి గింజలు దొరక్క ధరలు పెరుగుతాయి, ఆహారం కోసం పోటీ పెరుగుతుంది, పశుగ్రాసం లభించక పాడి పరిశ్రమ నష్టపోతుంది. దీనివల్ల మళ్లీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ పోర క్షీణత లాంటివెన్నో.
ఏంటి, మనం చెట్లను నరకడం ద్వారా ఇన్నింటికి కారణమవుతాయా?
మరేమనుకున్నావు, మన భూమి మీద ప్రతిదీ ప్రతిదానికి ఏదో రకంగా సంబంధం ఉంటుంది. ఇది ఒక చక్రం. ఇందులో ఏ ఒక్కటైనా మనం తెలుసో తెలియకో చేసే తప్పు మన మీద ప్రభావం చూపుతుంది. నీకు తెలుసా హారిక, మనం ఒక మనిషి చొప్పున ఒక చెట్టు నాటినా ఈ ప్రకృతికి ఎంతో మేలు చేసిన వాళ్ళవుతాం. అడుగుకొక చెట్టు, అభివృద్ధికి అదొక మెట్టు. చక్కగా పెరిగే చెట్లు స్వర్గానికి ఎక్కించే మెట్లు. మన జీవితాలకు ఆయువు పట్లు, వన్యమృగాలకు ఉనికి పట్లు చెట్లే. ఆహారం, ఆరోగ్యం, ఆనందం, మన మనుగడ అరణ్యాలే శరణ్యాలు. అవి లేకుంటే మన జీవితమే ఒక రణం అని చెప్పారు ఒక గొప్ప కవి.
చెప్పిన నీకు, ఇంత అద్భుతంగా రచించిన గొప్ప కవికి
మరి ఇప్పుడు చెట్లను నాటడానికి వెళ్దామా?
ఆ వెళ్దాం. అవును, మనకు స్థలం ఉంది కాబట్టి మనం నాటుదాం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి?
ఖాళీ స్థలం లేకుండా అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళైతే బకెట్లలో మొక్కలను నాటొచ్చు. దీనికోసం ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్న బ్యారల్లో కూడా నాటొచ్చు. ఇంకా ఆఫీసుకు వెళ్లే వాళ్ళైతే ఆఫీసు పరిధిలో చుట్టుప్రక్కల ఖాళీగా ఉంటే అక్కడైనా నాటొచ్చు. చెట్ల వల్ల మనకేం నష్టం జరుగుతుంది చెప్పు. తెలుసా హారిక, కొన్ని ఏళ్ల క్రితం అసలు కాలుష్యమే లేని కాలంలోనే ఎందరో మహనీయులు చెట్లను కాపాడడానికి నడుం కట్టారు. ఇంకొందరు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమించారు. మనకి ఎన్నో సార్లు మన టీచర్ చెప్పే ఉంటుంది కదా, అలాంటప్పుడే అంతమంది అన్ని ఉద్యమాలు చేస్తే మనం ఈ మాత్రం చేసి చెట్లకు ప్రాణం పోయకపోతే ఎలా?
ఆ, అది నిజమే. అవును కదా, నేను ఈ విధంగా అస్సలు ఆలోచించనే లేదు. నేను కూడా చెట్లను నాటుతా, నాటడమే కాకుండా అందరినీ నాటమని చెప్తా.
నవ్య, ఈ వారం మొక్కలు నాటే కార్యక్రమం ఉందని చెప్పావు కదా, పద వెళ్దాం.
హా మేఘనా, రా, మంచి టైంకి వచ్చావు. వెళ్దాం మేఘనా. అంతకు ముందు మనం అందరికీ చెట్లను ఎందుకు నాటాలో, వాటి ప్రాముఖ్యత ఏంటో తెలియజేసి ఆ తర్వాత వెళ్దాం.
మొన్న నేనెప్పుడూ చదివాను, ఒక తాతగారు పుట్టినరోజుకి వాళ్ళ అమ్మాయి బంధువులందరినీ ఇంటింటి చొప్పున ఒక్కో మొక్కను పంపమని చెప్పింది. ఎప్పటికీ మరువలేని బహుమతి వాళ్ళ అమ్మాయి బంధువుల చేత ఇప్పించింది.
ఆ తాతగారు ఎంత సంతోషపడి ఉంటారో కదా.
హా నిజంగా, ఇలా తనొక్కటే కాదు, ఈ మధ్య ప్రతి ఒక్కరూ మొక్కల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఎందరో ప్రకృతి ప్రేమికులు. ఇంకో విషయం తెలుసా, ఒక పెళ్లికి వచ్చిన బంధువులందరికీ ఆ కుటుంబ సభ్యులు బహుమతిగా ఒక్కో మొక్కను కూడా ఇచ్చారట.
ఇది సంతోషకరమైన మాట. నేను త్వరలో జరగబోయే మా అక్క పెళ్లికి కూడా ఇలా బహుమతులు ఇద్దామని మా అమ్మ వాళ్ళకి చెప్పి ఒప్పిస్తా.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఆశ్చర్యమైన పనులు. అలా విన్న ప్రతిసారి మన వంతుగా మనం ప్రకృతికి ఇచ్చిందేంటి అని అనిపిస్తుంది.
నిజమే మేఘనా, నువ్వు ఇలా అంటుంటే నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. నా పుట్టినరోజుకి ఒక మొక్కను ఇచ్చాడు. అక్క నీ పుట్టినరోజు కానుక అని అంటున్నప్పుడు నాకు అసలు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏదో చిన్నపిల్లాళ్లే, స్కూల్లో టీచరో లేదో మా పిన్నో చెప్పుంటుంది అని అనుకున్నా. తర్వాత నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్క మొక్క ఎలా ఉంది, బాగా చూసుకుంటున్నావా, దానికి పేరేం పెట్టావు అని అడిగేసరికి ఇంత చిన్నపిల్లాడికి వచ్చిన ఆలోచన జ్ఞానం నాకు రాలేదేంటని నా మీద నాకే జాలేసింది.
మరి అంతే కదా, పిల్లలు దైవ స్వరూపులు, వాళ్ళకు మనకంటే ఎన్నో విషయాలు తెలుసు. ఇంకా ఇప్పటి పిల్లలకైతే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు, అన్నిటి మీద ఎంతో కొంత పరిజ్ఞానం ఉండనే ఉంది.
చెట్ల ప్రాముఖ్యత తెలిసి ఎందరో కవులు ఎన్నో రాశారు.
ఏంటది నవ్య,
చెట్లు మాట్లాడవు కానీ పలకరిస్తాయి. చల్లని గాలితో, చిక్కని నీడతో అలరిస్తాయి, కనకరిస్తాయి. నిరంతరం నిలబడి ఉండి సహనాన్ని ప్రదర్శిస్తాయి. సిరి సంపదలు కొరవైన మమతల మాగా నెలకొల్పమని ప్రార్థిస్తున్నట్లు అగుపిస్తాయి. మనిషి సంపాదన లక్ష్యంగా వేసే అడుగులలో రవ్వంత కాలాన్ని వెచ్చిస్తే చెట్లు నాటొచ్చు, చెరువులు తవ్వొచ్చు, కాలుష్యపు కొరల నుండి, ఆది నుండి, వ్యాధి నుండి సులువుగా తప్పుకోవచ్చు.
ఎంత అద్భుతంగా చెప్పారో కదా.
హా, ప్రకృతి గురించి ఏమి రాసినా ఎంత రాసినా అంతే వినసంపుగా ఉంటుంది.
నాకు ఆలోచన వచ్చింది నవ్య.
ఏంటది?
రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, అలాగే ఒక చిన్న కార్యక్రమం మన కాలేజ్ లో నిర్వహిస్తే ఎలా ఉంటుంది?
హా, చాలా బాగుంటుంది. మనం ప్రిన్సిపల్ కి చెప్తాం, ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటుంది.
హా, చేసే కార్యక్రమం ఏదైనా ముందు మనతో ప్రారంభిస్తే మనం అందరికి చెప్పవచ్చు కదా.
అలాగే ఆదర్శంగా కూడా నిలవచ్చు.
మరి ఇంకా ప్రారంభిద్దామా? ఇంత పచ్చదనాన్ని మరియు ఈ కార్యక్రమాన్ని చూసి మన తెలంగాణ తల్లి ఎంత సంతోషపడుతుందో.
కండ్లు చల్లవాడుడంటే ఇదేనేమో, ఎంత సుడసక్కగుంది, ఏడ చూసినా పచ్చదనమే, కండ్లు ఆర్పబుద్దైతే లేదు. అటు హైదరాబాద్ కెళ్లి మొదలు పెడితే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాదు, రంగారెడ్డి, వరంగల్, ఇట్లా అన్ని జిల్లాలు సూసొచ్చిన, అంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిన, ఏడ చూసినా కూడా కన్నుల పండుగ లెక్కుంది. పచ్చదనం నన్ను ఆకట్టుకుంటుంది. ఎన్ని చెట్లు నాటిండ్రో గదా దీనికోసం, అగు చూడుండ్రి ఇంతమంది కలిసికట్టుగా వచ్చిండ్రో. నాకైతే కన్నుల ఆర్పబుద్దైతే లేదు. గిట్లనే అందరూ కలిసి మొక్కలు నాటితే మన దేశంలా పచ్చదనం వెళ్లి విరుస్తుంది, అందరూ సుఖంగా ఉంటారు. కానీ ఈ ముచ్చట అందరు మనసులల్లా మెదలాలే. మనం నాటే ప్రతి మొక్క మన కోసమే అని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల అడవులు పెరుగుతాయి, నీరు భూమి స్వచ్ఛంగా ఉంటాయి, ఇంకా మనిషి స్వచ్ఛమైన గాలి తీసుకోగలుగుతాడు, ఎలాంటి రోగాలు మన దగ్గరికి రావు. ఇంకేందంటే ఇదంతా మొక్కుబడిగా ఒక్కరోజు రెండు రోజులు మొక్కలు నాటితే మాత్రం ఇదంతా అసాధ్యం. నాటిన ప్రతి మొక్కకి అది మన ప్రాణాలు నిలబెడుతుంది. ఇప్పటికైనా చెట్లు నరకుడు మాని ఒక్కొక్కరు కనీసం ఒక్క చెట్టైనా నాటితే నా మనసు మస్తు శాంతిస్తుంది. తల్లిగా నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది. ఈ పచ్చదనాన్ని ఎప్పటికీ పాటిస్తూ నన్ను గిట్లనే సంతోష పెడతారని. మొక్కలు నాటితే సరిపోదు, ఇన్ని రోజులు చెట్లు నరుకుతుంటే నా కళ్ళతోడు చూసినా, ఒక్కొక్క చెట్టు నరుకుడు చూస్తుంటే నా పానం పోయినంత పనైతుండే, కానీ ఇప్పటి నుంచి గట్ల కాదనే అనుకుంటున్నా. మొక్కలు నాటుడే కాదు, ఈ పచ్చదనాన్ని ఇప్పటికెళ్ళి ఇంకెప్పుడు నేను చూడాలి. ఈ మొక్కలు నాటుడే కాదు, వాటిని పెంచనికి రసాయనాలు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడుర్రి. చెట్లు నాటుడు మనందరి బాధ్యత. ఇంకా ఈ హరితహారం అనే కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా సాగిస్తున్నారు. పచ్చదనం మొత్తం నన్ను ఆకట్టుకుంటుంది. ఎన్ని చెట్లు నాటుతుండ్రు, దీనికోసం ఉత్సాహంతో ఎంత మంది వచ్చిండ్రో చూడురే. గిట్లనే అందరూ కలిసి మొక్కలు నాటితే మన దేశంలా పచ్చదనం వెల్లివిరుస్తుంది, అందరూ సుఖంగా ఉంటారు. కానీ ఈ ముచ్చట అందరి మనసులల్లా మెదలాలే. మనం నాటే ప్రతి మొక్క మన కోసమే అని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల అడవులు పెరుగుతాయి, నీరు భూమి స్వచ్ఛంగా ఉంటది, మనిషి స్వచ్ఛమైన గాలి తీసుకోగలుగుతాడు, ఎట్లాంటి రోగాలు మన దగ్గరికి రావు. ఎండిపోయిన చెట్లు, అడుగంటిన బావులు, చెరువులు వీటన్నిటినీ చూస్తుంటే నా మనసు బరువెక్కుతుండే. ఈ పచ్చదనాన్ని ఎప్పటికీ పాటిస్తూ నన్ను ఇట్లనే సంతోష పెడతారని అనుకుంటున్నా. ఎప్పటికప్పుడు ఈ చెట్లకి నీళ్లు పోస్తూ ఉండాలి, ప్రతి మొక్కని సంరక్షించుకోవాలి. ఇంకోటి తెలుసా, మన అడవులు నరుకుడుతోనే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే చెట్లు పెంచాలి. చెట్లు పెంచితే వానలు సమృద్ధిగా కురుస్తాయి, మన రాష్ట్రాన్ని నందనవనంలా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క భాగస్వామ్యులు కావాలి. ఏదేమైనా ఇదంతా కలిసికట్టుగా చేసుడు చూస్తుంటే నాకు మాత్రం మస్తు సంతోషంగా ఉంది. మరి ఈ పచ్చదనం ఎంతెంత విస్తరిస్తుందో చూడనికి నేను మళ్ళొస్తా. నేను అందరికీ చెప్పేది ఒక్కటే, నేటి మొక్కలే మహావృక్షాలై భవిష్యత్ తరాలకి బతుకునిస్తాయి. అందుకే మన సహజ సంపదను కాపాడుకుందాం. అందరూ చెట్లను నాటుండ్రి, అది మనందరి బాధ్యత.
విజ్ఞాన గణికి స్వాగతం. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, పసుపులో ఉండే ఏ న్యూట్రాసిటికల్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది? ఏ కర్క్యూమిన్, బి టాంజరిన్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం కర్క్యూమిన్. గతవారం రెండవ ప్రశ్న, జామకాయలోని ఏ న్యూట్రాసిటికల్ యాంటీ యాక్సిడెంట్ గా పనిచేసి క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది? ఏ పాలిఫినాల్స్, బి ఆస్కార్బిక్ ఆమ్లం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆస్కార్బిక్ ఆమ్లం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు జి లావణ్య మంచిర్యాల్, డాక్టర్ స్వరూప దోమలగూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సారిక మహబూబ్ నగర్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు శ్రీగౌరి దిల్సుఖ్ నగర్, ఎల్ శ్రీధర్ రెడ్డి గంభీరావుపేట్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పసుపులో దుంప తెలుచు ఈగ ప్రభావం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? ఏ జూన్ నుండి ఆగస్టు వరకు, బి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు. ప్రశ్న మరోసారి, పసుపులో దుంప తెలుచు ఈగ ప్రభావం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? ఏ జూన్ నుండి ఆగస్టు వరకు, బి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు. ఈ వారం రెండవ ప్రశ్న, పసుపులో దుంపకుళ్ళు తెగులు సోకితే దిగుబడి ఎంత శాతం తగ్గుతుంది? ఏ 30 నుండి 40%, బి 50 నుండి 60%. ప్రశ్న మరోసారి, పసుపులో దుంపకుళ్ళు తెగులు సోకితే దిగుబడి ఎంత శాతం తగ్గుతుంది? ఏ 30 నుండి 40%, బి 50 నుండి 60%. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704627 నెంబర్, మరోసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.